ಶ್ರೀಗುರುಗಣಪತಿವಾಣಿ ಹಯಕಂಧರ ದತ್ತ ದಕ್ಷಿಣಾಸ್ಯಾನಾಂ ಚರಣಸ್ಮರಣಂ ಅವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ಮಮಾಸ್ತು ಸಚ್ಚರಣಂ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಅನಂತ ಶಕ್ತಿ ಸಂಪನ್ನ ಮಮಲಂ ಕಾಲವೇದಿನಂ ವಂದೇ ಕಾಳೀಪ್ರಸಾದಂ ಮತ್ಕಾಮಿತಾರ್ಧಪ್ರದಂ ಗುರುಂ. ಓಂ ನಮೋ ಬ್ರಹ್ಮಾದಿಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯಕರ್ತೃಭ್ಯೋ ವಂಶಋಷಿಭ್ಯೋ ಮಹದ್ಭ್ಯೋ ನಮೋ ಗುರುಭ್ಯಃ ಸರ್ವೋಪಪ್ಲವರಹಿತಃ ಪ್ರಜ್ಞಾನಘನಃ ಪ್ರತ್ಯಗರ್ಧೋ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సమస్త దేవతలకు అలాగే ఈరోజు ముఖ్యంగా దైవత్వాన్ని తమలో నింపుకొని మనందరికీ కూడా ఆ దైవత్వాన్ని పొందాలని అందజేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారి దివ్య చరణారవిందములకు అలాగే ఆ సేవలో ఈ ఆలయ సేవల్లో పాల్గొన్నటువంటి మహాత్ములైనటువంటి ఆచార్య స్వాములకి అలాగే కార్యకర్తలకి వారిలో ప్రకాశిస్తున్నటువంటి భగవంతునికి అలాగే శ్రవణాసక్తత్వంతో వచ్చినటువంటి భగవద్భక్తులందరిలో ప్రకాశిస్తున్న సర్వేశ్వరునికి శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. ఆషాఢమాసం అందులోనూ దక్షిణాయన ప్రారంభ సమయం మహాత్ములు అందజేస్తున్నటువంటి వారాహి నవరాత్రులు ప్రారంభించినటువంటి మూడవ రోజు ఇటువంటి సమస్త దేవతల యొక్క వారి సన్నిధిలో దేవతలను ఆరాధిస్తున్నటువంటి భగవద్భక్తుల సన్నిధిలో మనందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకునేటువంటి భాగ్యం లభించింది అంటే అది కేవలం మహాత్ముల యొక్క అనుగ్రహం. ఇదంతా కూడా మహాత్ములు మనకు అందజేస్తూ ఉంటే వచ్చినటువంటి మహదనుగ్రహమే తప్ప మనకి సొంతంగా చూడాలి అంటే ఇంత బాగా మనం అనుభవించేవాళ్ళం కాదు. అందుకనే సురదాస ప్రభువు చెప్తారు ఒక కీర్తనలో, గురు కృపాంజన పాయో మొరే భాయో ರಾಮ ಬಿನಾ ಕುಛ ಜಾನತ నాహి రామ బినా కుచ్ జానత గురు కృపాంజన పాయో మరి భాయో గురు కృపాంజన పాయో మరి భాయో రామ బినా కుచ్ జానత నాహి రామ బినా రామ బినా కుచ్ జానత నాహి గురు కృపాంజన పాయో జాగత రామ సోవత రామ
జాగత రామ సోవత రామ
జాగత రామ సోవత రామ सपन में देखा तभी राम ही रामा सपन में
राम ही रामा
सपन में देखा तभी राम ही रामा सपन में देखा గురు కృపాంజన పాయో మరి భాయ ఓ గురు కృపాంజన మరి భాయ రామ బినా కుచ్ జానత నాహి రామ బినా కుచ్ జానత గురు కృపా అంజన పాయో అంతర రామ బాహర రామ అంతర రామ బాహర రామ అంతర అంతర రామ బాహర రామ जहाँ देखे तहाँ राम ही रामा जहाँ देखे
राम ही रामा
जहाँ देखे तहाँ राम ही रामा जहाँ देखे గురు కృపా అంజన పాయో మరి భాయో గురు కృపా అంజన పాయో మరి భాయో రామ బినా కుచ్ జానత నాహి రామ बिना गज जानत नाही गर कृपांजन पायो గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు 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 మహారాజ బోల్ సద్గురునాథ్ మహారాజ్ కీ राम बिना कुछ जानते नहीं రాముడు లేకుండా ఏ కొంచెము కూడా లేనే లేదు రాము బినా కుచ్ జానతి తెలుసుకోవడానికి అందుకని ఆ రాముని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఎవరు ఉండాలంటే గురు కృప అంజనపాయో దాన్నే గురుగీత కూడా చెప్తాను దేవుని అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞాన అంజన శలాకయ చక్షురున్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః అని గురుగీత సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పింది గురుగీత అంటే స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్నటువంటిది గురుగీత అనేటువంటి ఎవరో మామూలుగా రాసిన వాళ్ళు కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడు చూసినా తపస్సు చేసుకుంటూ ఉంటాడు చూడండి అందరినీ చూస్తే బాగుంది ఆ చివర వాళ్ళిద్దరినీ కూడా పెట్టారు మామూలుగా రూపాలు ఉండవు శివుడికి కొంతసేపు నేను అలా ఉండిపోయా కానీ అమ్మగారులు అందరూ వచ్చి శివుడికి అభిషేకం చేస్తున్నారు ఎవరిని శివలింగానికి అభిషేకం చేసినట్టు తీసుకువెళ్ళి శివుడికి అభిషేకం చేయగలమా చేయలేం ఎందుకంటే అక్కడ మరి విష్ణుమూర్తిలాగా అలంకారం పెట్టు కూర్చున్నాడు కదా అలంకారం పెట్టుకున్నటువంటి శివుడికి గబగబా బింది నీళ్లు పోసామనుకోండి తర్వాత మళ్ళీ మనమే చంటి పిల్లల సేవలాగా దేవుళ్ళు కూడా మన చేత సేవ చేయించుకుంటారు చంటి పిల్లలకి ఎలా అయితే వాళ్ళు పాలు పోసుకున్నా నీళ్లు పోసుకున్నా ఇసుక పోసుకున్నా బురద పోసుకున్నా ఎలాగైతే ఇంట్లో తీసుకొచ్చి పిల్లాడు అయ్యో ఇంకా కొంతసేపు అందులో ఆడుకునిద్దాంలే అని అనుకుంటారు ఆ తల్లిదండ్రులు అనుకోరు వాళ్ళంతా మట్టి చేసుకున్నాడు పక్క పిల్లలు చూడ ఎంత బాగున్నారో మనవాడే వెళ్ళి అక్కడ అందులో అన్నీ పూసుకొచ్చాడని గబగబా లోపలి తీసుకొచ్చి ఒక కొంచెం పైనుంచి కింద దాకా నీళ్లు పోసి కాస్త డ్రెస్సింగ్ చేసుకుని మనమే మురిసిపోతూ ఉంటాము అబ్బాయి ఎంత బాగున్నాడు ఇప్పుడు నిమిషం పట్టదు మళ్ళీ వెళ్ళి మునిగొస్తుంటాడు అలాగే దేవుళ్ళు కూడా ఒక్కొక్క భక్తుడికి లొంగిపోతే భక్తవశం ఎందుకంటే భక్తానాం హృదయాంబోజే విశేషైన ప్రకాశతే అని శాస్త్రం చెప్తోంది భగవంతుడు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంటాడయ్యా అంటే మనం ఎంత గొప్ప గుళ్ళు కట్టినా ఎంత బాగున్నారని మురిసిపోతున్నా ఆయన బాగా ప్రకాశించేది భక్తుల హృదయంలోట భక్తానాం హృదయాంబోజే విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన అందుకనే ఇక్కడ మనం ఇంతవరకు పాడుకున్నాం కదా ఇది ఆంజనేయ స్వామి వారి గురించి ఆంజనేయ స్వామి వారి వెలుగులోకి ఇంత గొప్పగా ఎందుకు వచ్చారండి ఇప్పుడు పిల్లలు పలకరించండి సీతారాములు రాధాకృష్ణులు పార్వతీ పరమేశ్వరులు ఏం చెప్పినా నాకు తెలిసినంతవరకు ఇప్పటి జనరేషన్లో యూత్కి కూడా ఏమైందంటే, అయితే ముందు తొండ ఉండాలి, రాత్రి వెనక తోక ఉండాలి, ఇద్దరే బాగున్నారు. అంటే వినాయకుడినన్నా పూజిస్తారు, ఆంజనేయ స్వామినన్నా పూజిస్తారు. వాళ్ళకి ఏమైనా శక్తి తక్కువ ఉన్నదా? లేదు. వినాయకుడు తల్లిదండ్రుల్ని ఆరాధించి తల్లిదండ్రుల అనుగ్రహాన్ని పొందినవాడే. అందుకనే ప్రథమ పూజితాయ నమః గణపతిని. వీళ్ళక్కడ వాళ్ళ అమ్మ నాన్నగారు పక్కనే కూర్చున్నాడు, ఎందుకైనా మంచిదన్నట్టు. అందుకనే మా అమ్మ నాన్నగారు పక్కన ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన గణపతి. అలాగే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు చూసినా సీతారాముల పాదాల దగ్గరే ఉంటాడు. మళ్ళీ ఇలా అటు తిరిగి ఉంటాడు, మన వైపు తిరగమంటే తిరగడం. నువ్వేడు కావాలయ్యా నాకు, నా సీతారాం నా తండ్రి నా తల్లి ఉంటే చాలని అడుగుతాడు. అందుకని అక్కడ ఎవరు చెప్తున్నారు, రాముణ్ణి ఒక భగవంతుని గురించి మనం గుర్తించాలంటే గురు కృప అంజన పాయో అంటే మనకి అజ్ఞానం అనేటువంటి ఒక పొర ఉన్నది. మనం అనుకుంటున్నాం, చాలా చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ పుట్టిన దగ్గర నుంచి మనకి కావలసిన జ్ఞానాన్ని పొందాలంటే ఈ కళ్ళు చాలటల్లా ఇంద్రియాలకు అందేటువంటిది కాదు. ఇంద్రియాలకు ఎంతవరకు ఎన్ని అందుతాయండి? పువ్వులు ఉండాలి, పళ్ళు ఉండాలి, ప్రసాదాలు ఉండాలి. గుడికి రాగానే ఏమీ తీసుకురాలేదని దేవుడి దగ్గర ఏదో మన తోచని దక్షిణ పెట్టేసి ఓ దండం పెడుతుంటాం. నిజంగా మనలోకి మనం ఇవన్నీ, ఎందుకంటే మనకి ఇంత ఉంటే కానీ మన ఇల్లంతా అంత సర్దుకున్నప్పుడు కనీసం మందిరానికి మనం సర్దుకోకపోతే మానవులు అని ఎలా అనిపించుకుంటాం? అందుకు దేవుడు కూడా చూసుకోవాలి. కానీ అసలు దేవుడు ఎక్కడ ఉండాలి అంటే వీటన్నిటికీ లభించేవాడు కాదు, భక్తిని పాశాలతోనే బంధింపబడి ఉంది. భక్తి అది మొప్పని లక్ష పూలు తీసుకొచ్చి పూజ చేస్తే భక్తి అనిపిస్తుందా? దేంతో పూజ చేస్తే భక్తి అనిపించుకుంటుంది అక్కడ అంటే, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. మనం చిన్నప్పుడు చదువుకున్నాం విశ్వదాభిరామ వినురవేమ, ఇప్పుడు పిల్లలకి లేదు, ఇప్పుడు భారతదేశంలో కూడా లేదు. ఇలాంటివన్నీ మనం ఎత్తుకోవాల్సిందే లోపల నుంచి తీసి. వేమన వారు ఏం చెప్పారు, సుమతి శతకం ఏం చెప్పింది, కృష్ణ శతకం ఏం చెప్పింది అని మనం ఎత్తుకోవాల్సిందే. పూర్వం మనం చదువుకున్నప్పుడు, పెద్దవాళ్ళు చదువుకున్నప్పుడు ప్రతి స్కూల్లోనూ ప్రప్రథమంగా నేర్పించే పద్యాల్లో ఇవి ఉండేవి. అందుకని చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. మనస్సు లేదు బోళ్ళని పూజ చేయొచ్చు, కానీ భగవద్ అనుగ్రహం కలుగుతుందా? దానికి మనం మీరందరూ చూసుంటారు కాళహస్తి. కాళహస్తి వెళ్ళుంటారు, దర్శనం చేసుంటారు అందరూ. అక్కడ పంచారామాల్లో ఒక ఏది ఉన్నారు కదా, వాయులింగం ఉన్నది. ఆయన ఆ దేవుడు సహజంగా ఆయనకు ముందుగా గుళ్ళేది, ఆయన చెట్టు కింద ఉండేవాడు. చెట్టు కింద ఉన్నప్పుడు ఒక దేవుడని గుర్తించిన తర్వాత, ఎవరైనా ఎక్కడైనా పూజలు చేస్తూ ఉంటాం కదా, మనం కూడా చేస్తుంటాం, ఒకరికి అనిపించేసరికి ఇంత విగ్రహమైనా అంత విగ్రహమైనా మనం ఏదో ఒకటి మనకి అందుబాటులోకి రావాలే. కానీ మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే, ఆడు కూర్చొని కాస్త ఏదో నాలుగు పుష్పాలు పూజ చేసి ఆఖరికి మనం చిన్నప్పుడు గుర్తించుకోండి మరమరాలు నైవేద్యం పెట్టేవాళ్ళం. అది గొప్ప పండగ, పిల్లలందరినీ చేర్చుకున్న దగ్గర బొమ్మలాట. మనకి బొమ్మలాటకి దైవ పూజ చేయాలంటే కాస్త మరమరాలు, శనగ పప్పు, కాస్త బెల్లం ముక్కలు అందులో వేసి నైవేద్యం పెట్టి అందరికీ ప్రసాదం ప్రసాదం అని పెడితే మన పెద్దవాళ్ళు మురిసిపోతుండేవారు. చిన్నప్పటి నుంచి భక్తి వచ్చేసింది వీళ్ళకి అని అప్పుడు నమ్మారు, ఇప్పుడు నమ్మట్లే. అలాగే ఆయన కూడా చెట్టు కింద ఉన్నట, ఆయన శివుడు చెట్టు కింద ఉంటే ఒక బోయ ఆయన చూశాడు. బోయ ఎవరు తిన్నాడు అనేటువంటి బోయవాడు చూశాడు. చూస్తూ ఉంటే ఆయన చూసే టైంకి ఆ శివ లింగం దగ్గర ఒక ఆయన శాస్త్రబద్ధంగా వచ్చి ఆయన కాస్త చెంబుతో నీళ్లు తీసుకొచ్చి అంతకుముందు క్రితం రోజు పూజ చేసినటువంటి పక్క తొలగించి, నిర్మాల్యం ఉంటాం కదా, నిర్మాల్యం తొలగించి తెచ్చినటువంటి చెంబు నీళ్లు స్వామివారికి అభిషేకం చేసి, మళ్ళా శివుడికి అభిషేకం చేసి శుభ్రం చేసి, మళ్ళీ తను తెచ్చినటువంటి పువ్వులు ఆకులు కూడా బోళాశంకరుడు ఏది తండ్రి గారు ఇంకా మారేడు దళాలు తులసి దళాలలో పూజిస్తాం శివుడికి, ఆయన కొడుకు గారి దగ్గరికి వచ్చేసరికి ఏ పచ్చటి ఆకులైనా పూజ చేయొచ్చు వినాయక చవితి వస్తే. చూడండి అక్కడ నువ్వు పూజ చేయడం కావాలి కానీ ఆఖరికి ఏ ఆకులైనా తీసుకురావచ్చు కదా అంటే అవి కూడా దొంగిలించి పూజ చేస్తున్నారు చాలామంది. దొడ్డుల్లో తలుపులు తాళాలు పెట్టుకుంటారు వినాయక చవితి వచ్చిందంటే, అంటే అవి కూడా గబగబా దొంగిలించి తీసుకువెళ్ళి మరీ పూజ చేస్తుంటారు. ఇంకా చెట్లను ఆకులు ఉంచరు, ఆకులు కాయలు. అలాగా శివుడి దగ్గర ఆయన ఈయనకి తెలిసింది ఏంటంటే ఓహో ఆకులు ఇవన్నీ పూజ చేస్తున్నాడు అనుకున్నాడు. దూరం నుంచి చూస్తున్నాడు, చూసిన తర్వాత తను తెచ్చినటువంటి పళ్ళు ఏవో నైవేద్యం పెట్టాడు. ఇవన్నీ ఒక చెట్టు చాటుకుండా ఉండి చూస్తున్నాడు పోయేవాడు. ఇది తిన్నాడు చూస్తూ అనుకున్నట్ట, ఓహో దేవుడు పూజ అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటా, ఓహో ఇలా పూజ చేయాలన్నమాట, ఇలా పూజ చేయాలా దేవుడికి అని అనుకుని ఆయనకి ఆయనకి తెలుసున్నంతలోనే ఏది ఏ జన్మ సంస్కారమో ఆ తిన్నాడు అనేటువంటి వాడికి భక్తి ఏర్పడింది. నేను కూడా పూజ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే గుళ్ళో ఉన్న దేవుళ్ళ దగ్గరికి అందరినీ వెళ్ళనిస్తారా చెప్పండి, మనం మాత్రం అవధులు ఉంటాయి కదా, గుమ్మం దాకా వెళదామేమో. ఎంత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఎక్కడి వరకు వెళ్ళగలము, అక్కడి నుంచి మనం ఇంకా మన లిస్టు ఇంకా మా లిస్టు పూర్తి అవ్వదు దేవుడు ఎదుట. అప్రయత్నంగా మనం వెళ్ళి ఆ గుమ్మం దగ్గర ఉంటాం. అంటే ఏంటి, పదండి పదండి పదండి, పొంగ 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 అని చెప్పి తీసుకువెళ్ళి పంపించేస్తే అప్రయత్నంగా మనం వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నుంచి చూస్తాం. కానీ ఆగుతామా, ఎందుకంటే దేవుడు మనవాడయ్యాడు, అక్కడ మనసులో ఉన్నవాడు దేవుడు. అందుకు నా దేవుడిని ఎంత చూసినా ఆనందం తీరదు మనకి. వీళ్ళేమో ఇక్కడి నుంచి మెల్లమెల్లగా వెనక్కి నడిపిస్తూ ఉంటారు, వెనక్కి నడిపించి నాలుగు ద్వారాలు అవతల ఉంటాం అవునా. మొదటిది ఆచార్య దేవులున్న ద్వారం, ఆ తర్వాత రెండు ద్వారాలు, ఆ తర్వాత ఇంకో ద్వారం ఉంది కదా ఆ బయట ద్వారపాలకులు ఉంటారే ఆ ద్వారం బయటకు వచ్చేస్తాం. అప్పటిక మనం చూడడానికి వీలు ఉండదు, పక్కకు తోసేస్తూ ఉంటారు. మళ్ళీ ఒకసారి 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 అని మళ్ళీ అక్కడి నుంచి కూడా ఒకసారి ఒకసారి ఎగిరెగిరి చూసి దర్శనం చేసుకుని వస్తాం. మరి ఈ దేవుడు చెట్టు కింద అందరికీ కూడా, శంకరుడు బోళా శంకరుడు కదా, అక్కడ అందరికీ కూడా దొరికేట్టుగా ఉన్నాడు అక్కడ. అందుకని తిన్నడికి భక్తి అందులో గూడు కట్టుకొని ఉందేమో జన్మ జన్మలుగా. వెంటనే నేను కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన కూడా పూజ కోసమని గబగబా వెళ్ళి ఏమేం తీసుకున్నాడు ఆయన, అవేం తెచ్చాడు, అవన్నీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకుని ముందర ఆయన వేటాడడానికి వచ్చాడు. అడవికి ఎందుకు వచ్చాడు ఆయన, తిన్నాడు ఒక మంచి అడవి పందని సంహరించి, వాళ్ళు మాంసాహారు, వాళ్ళు భగవంతుడు వాళ్ళకి కొంత కొంతమందికి ఇస్తుంటాడు ఆహారం తినాలని. ఆయన కూడా అందులో వాడే, అందుకని ఆయన తెలుసున్నంత ఏది పందెని వేసుకోవడానికి వచ్చాడు. వచ్చినటువంటి వాడికి ఆయనకు అదే తెలుసు నివేదన అంటే దేవుడికి పెట్టాలి అంటే. అందుకుని వెళ్ళి ఏది కొంచెం ముందర పందిని వేటాడాడు. వేటాడి అందులో ఏది శ్రేష్టమైన ముక్కో అది చెప్తాను నేను. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఒక శ్లోకంలో చెప్తారు ఇవన్నీ కూడా. ఆయన అందులోంచి ఒక రుచికరమైనటువంటి ముక్కని రోస్ట్ చేసి కాల్చి రోస్ట్ చేసి కొంచెం కొరికి చూసి కూడా ఇది బాగుంది అనిపించి అది ఒక చేతిలో దాచుకున్నాడు, ఒక చేతిలో పెట్టుకున్నాడు ఆకులో ఏది ఆ మాంసం. కించిత్ భక్షిత మాంస శేష కబలం అని అది పెట్టుకున్నాడు చేతిలో. ఇంకో చేతిలో ఆకులు పూలు పెట్టుకున్నాడు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పట్టుకోవాలి, అందుకని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో, అక్కడ ఆ క్షేత్రానికి స్వర్ణముఖి నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి పుక్కిడి పట్టుకున్నాడు నీళ్ళు. మరి ఏది చెంబు గట్ర ఏం లేదు, ఈయనకి అదే తెలుసు. అంటే భక్తి తీవ్రస్థాయికి చెందినప్పుడు ఉపాధుల యొక్క ఏది ఈ బయటవేవి గుర్తుండవు. ఆయన నోటితో పుక్కిటి పట్టుకున్నాడు నీళ్ళని, సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ పూజ చేసిన పువ్వులు తీయాలి, దేంతో తీస్తాడు, రెండు చేతులు ఖాళీ లేవు కదా. ఆయనకు ఆ తెలివి లేదు, కింద పెట్టుకుని చేయాలన్న తెలివి కూడా లేదు. ఆయన వెంటనే చెప్పు కాలుతోనే ఆ నిర్మాల్యాన్ని పక్కకి తీశాడట. పక్కకి తీసేసి తను పుక్కిటి పట్టుకొచ్చినటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, ఆయన అభిషేకం చేశాడుగా ఇందాక, అందుకని అది హర 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 అనుకుంటూ అభిషేకం చేశాడు. ఆయన చెప్పుగా విన్నాడు కదా, అవిన్న దాంతో అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత ఈ చేతిలో ఉన్న ఆకులు ఏది పువ్వులు పూజ చేసేసాడు. పూజ చేసి తెచ్చినటువంటి ఏ ఆహారం అయితే ఉందో ఆహారాన్ని నివేదన పెట్టాడట. నివేదన పెట్టిన తర్వాత దేవుడు కూడా ఇంతగా ఇంతగా తనలాగా ఇంత చూసుకున్నటువంటి భక్తుడి కొంచెం పరిశ్రమలు కూడా పెడతాడు. అన్నీ చేసిన తర్వాత దేవుడు ఇంక చూసి ఓహో దేవుడు అంటే ఇలా ఉంటాడనమాట, పెద్దలందరూ అంటూ ఉంటారు దేవుడినని అని మనసులో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా చెట్టుకున్న ఒక భావన కలిగింది. అయ్యో మనకి కళ్ళున్నాయి, ముక్కుంది, అన్నీ ఉన్నాయి, ముఖం ఉన్నది, ఈ దేవుడికి కళ్ళు లేవు ఎలాగబ్బా అని చెప్పి వెంటనే వెనకాడకుండా కన్నుంటే బాగుంటుందని తన దగ్గరున్న బాణంతో కన్నుని పెరికి ఆ కన్నుని ఒక కన్ను పెట్టేశాడు. కన్ను పెట్టేస్తే ఇప్పుడు దైవలీల బోళాశంకరుడు ఏం చేశాడు, రెండో కన్ను నుంచి ఆ స్థానం నుంచి రక్తం కారడం మొదలెట్టిందట. ఒక కన్ను అయితే పెట్టాడు, ఉంచుకున్నాడు, ఇప్పుడు రెండో కన్ను సంగతి ఏంటి అన్నట్టుగా రక్తం కారడం మొదలుపెట్టిందండి. అయ్యయ్యో పాపం రెండో కన్ను లేక అయ్యో రక్తం కారుతుంది అని చెప్పి వెంటనే రెండో కన్ను కూడా పెరిగి, అప్పుడు ఆయన పెరిగే ముందు గుర్తుకొచ్చింది, ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది రెండో కన్ను కూడా తీసేస్తే అంటే ఎంత మొరటు భక్తో చూడండి. దీని ఏమంటారు, సుకుమారమైన భక్తి కాదు. మనమైతే దీపారాధన చేస్తుంటే ఎక్కడ అంటుకుంటుందో, చెయ్యి ఎక్కడ అంటుకుంటుందో చాలా జాగ్రత్తగా, మళ్ళీ శరీరం మీదే ఉంటుంది భ్రాంతి అంతా, మన దృష్టి అంతా మన శరీరం మీదే ఉంటుంది. మనం అలసిపోకూడదు, ముందరే అనుకుంటావు కింద కూర్చుంటే నా కాళ్ళు నొప్పులేమో అని. ఎందుకైనా మంచిది, ఆచార్య స్వామి వారు పూజ చేయించడానికి వచ్చి ఎన్ని గంటలు చేయిస్తాడో ఏంటో, అందుకని ముందే మంచిది మనం ఒక పీట మీద కూర్చుంటే సరిపోతుంది, ఎంతసేపు కూర్చున్నా పర్వాలేదు అని ముందరే మన శరీరాన్ని మనం చూసుకుంటున్నాం. కానీ ఆ తిన్నడికి శరీర దృష్టి లేదు అక్కడ. వెంటనే అయ్యో అని ఆ బొటన వేలితో ఏది రెండో కన్ను దగ్గర ఆనుమాలు పెట్టుకొని రెండో కన్ను కూడా పెరికి ఆ దేవుడికి పెట్టాట. ఇప్పుడు ఈయనకి ఈయనకున్న కళ్ళని ఆయనకు అర్పించాడు, అందుకని కన్నప్ప అయ్యాడు. ఏది కన్నులను అప్పగించాడు దేవుడికి కాబట్టి కన్నప్ప అయ్యాడు, తిన్నడు కాదు ఆయన సార్థక నామధేయం. భగవంతుడి సేవకు ఎప్పుడైతే అంకితం అయ్యాడో ఆయన తిన్నడు కాస్త కన్నప్ప అయిపోయాడు. ఇప్పుడు ఈ భక్తుడి స్థానం ఎక్కడుందో చూడండి. ఆ క్షేత్రంలో మనం దర్శనం చేయడానికి వెళ్ళినటువంటి దేవుడేమో కాళహస్తీశ్వరుడు కింద ఉంటాడు. మనం గుళ్ళో దర్శనానికి వెళ్తే కన్నప్ప ఎక్కడుంటాడు, కొండ మీద ఉంటాడు. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడంటే తనకంటే కూడా తన భక్తులకి స్థానం ఎక్కడో పైన ఇచ్చాడు. ఎవరైతే కన్నప్పని దర్శనం చేయాలనుకున్నారో పైకి వెళ్ళలేని వాళ్ళకి అడుగుట్లోంచి చూడండి దండం పెట్టుకోండి అంటారు గుళ్ళోంచి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమాత్రం నడవగలిగినా పైదాకా వెళ్ళి కన్నప్పని దర్శనం చేసుకుని వస్తారు. దీని గురించి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వాళ్ళు శివానందలహరిలో చెప్తారు ఏమనంటే, మార్గావర్తి తపాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. ఆయన ఎవరు, వనచరుడు, వనాలలో సంచరించేటువంటి వాడు. భక్తి కిం, ఎంత భక్తి అది, భక్తి కిం న కరోతి చేయలేందేంటి, భక్తి చేయలేందంటూ ఏం లేదు. వనచరో భక్తావతంసుడైనటువంటి పరశివుడికి పరమశివుడికి భక్తికి ఇది చేస్తే భక్తి అని ఎక్కడన్నారు. మనమేమి కావాలని మనం తెచ్చుకోలేదండి, మనకున్నది అంతా కూడా జీవితమే భగవంతుడు ఇచ్చాడు మనకి, జీవితానికి కావలసింది కూడా భగవంతుడే ఇస్తున్నాడు. దాని యందు మనకి భగవద్భావనతో దాన్ని చక్క పెట్టుకోవాలి. దాని యందు ఎటువంటి స్థితిలో కూడా నిమ్న భావన రాకూడదు, చిన్న భావన రాకూడదు. నాకేంటి లక్షలు కోట్లు ఉన్నాయి అని అని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడితే కొన్నాళ్ళకి ఏది ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి. ఎంతమందిని చూడాలా మనం. అందుకని ఇక్కడ మార్గావర్తిత పాదుక, ఏది మార్గంలో సంచరించేటువంటి పాదుక ఉన్నదే అంగస్య కూర్చాయతే, స్వామివారి అంగమునందు కూర్చోబడింది. అన్నిటికన్నా గొప్పది ఏంటి మనకి? శిరస్సు. మన ఇంద్రియాలన్నింటిలో దేహంలో గొప్పది శిరస్సు గొప్పది. శిరస్సులో కూడా గొప్పది ఏది? కన్ను. అన్నిటికన్నా గొప్పది. అందుకని మార్గావర్తిత పాదుక పశువతే అంగస్య కూర్చాయతే, ఆ కన్ను అనే స్థానంలో కూర్చబడింది. అంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం అంటే పుక్కిట పట్టినటువంటి నీళ్లు గండూషాంబు నిషేచనం పురరిపోహో, ఈ పురాలన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి వాడు. ఒక్కొక్క పురం ఇవన్నీ కూడా మనమన్నీ ఏంటి పురుషోత్తముడు అంటే ఏంటి? పురుషేతే ఇది పురుషోత్తమ అంటే ఈ పురంలో ప్రకాశించేటువంటి వాడు. ఈ దేహం అనేటువంటి దానిలో అందరిలో ఉండి ప్రకాశిస్తుంటే మనం వాణ్ణి మర్చిపోతున్నాం. నేను ఏది పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఇంతలాగా ఉన్నాను, అంతలాగా ఉన్నానని మనని మనం చూసుకోలేము. ఇంకో జడమైన అర్థం కావాల్సిందే మనకు చూడాలంటే. అందుకని మహాత్ములు ఎక్కడ చూసుకునేవాళ్ళు? తమ మనస్సులోనే తమ ప్రతిబింబాన్ని చూసుకునేవాళ్ళు. మనం ఎలా ఉన్నామో గుర్తింప చేసేది ఏది అంటే మన అంతఃకరణ పవిత్రత. అంతఃకరణ పవిత్రంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ మానవ యొక్క విలువ ఏది తెలుస్తుంది. అందుకని అంతఃకరణ పవిత్రంగా ఉంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకేముంది? అలానే రేపు నుంచి పూలు పళ్ళు తీసుకురాకుండా ఉండకండి, కనీసం ఇవన్నీ తీసుకురావాలి గుడికి. మనకి అంత స్థితికి వెళ్ళేంత వరకు ఇవన్నీ ఉండాల్సిందే. ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంట్లో దేవుణ్ణి ఆదరించాలి. ఇంట్లో బాగున్నాడా బాగున్నాడా లేడా అనేది ఎవరికి తెలుస్తుంది? ఆయనే వచ్చి చెప్పాడు అనుకోండి, మీరు ఏమైపోతారు? ఇప్పుడు పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏ బట్టలు వేయాలో వాళ్ళే చెప్పాలంట. నువ్వు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న చిన్న పిల్లల్ని మనం అలా ఉన్నామా చిన్నప్పుడు? ఒకసారి వెనక్కిళ్ళు తలుచుకోండి. మనసులో మనం ఎప్పుడైనా అడిగేవా? మన అమ్మ ఏం వేస్తే అది వేసినట్టు, మనకి మన అమ్మ నీళ్ళు పోస్తే నీళ్ళు పోసినట్టు, అమ్మ ఏం తినమంటే అది తిన్నాం నోరు మూసుకొని, అంతలాగా శిక్షణ అయ్యి వచ్చాం. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే అబ్బే వాడు వేయమనేదే వెయ్యాలండి, లేకపోతే చాలా పేచి పెడతాడు వాడు అంటుండే మనకి చాలా కొత్తగా ఉంది వినడానికి. ఇప్పుడే ఇలా అంటే రేపు పెద్ద అయిన తర్వాత వాడు ఆ జీవితం ఎట్లా వెళుతుందా? కానీ ఏదైనా మన అదృష్టవంతులం అండి. మన అమ్మతో మన నాన్నతో మనం దెబ్బలు తిన్నాం. మనం ఒక దెబ్బ వేయడానికి స్వతంత్రం ఉంది వాళ్ళకి. నా నుంచి పుట్టావు కాబట్టి నాకు స్వతంత్రం ఉందని అప్పటి నుంచి మనం దాన్ని ఉపయోగించుకున్నాం. ఈనాటికి కూడా మనం అదృష్టవంతులం. ఇప్పుడు పిల్లల్ని మీరు దెబ్బ వేయండి, స్కూల్లోకి వెళ్ళి టీచర్తో చెప్తారు. ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే మనకి ఏది పరవిద్యకు వచ్చేసాం మనం. ఏది నిన్ను ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా కష్టపెడుతున్నారా? నిన్ను సరిగ్గా చూస్తున్నారా లేదా? ఆయనకి నిన్ను ఏమన్నా కొడుతున్నారా వెంటనే ఇక ఈ నెంబర్కి ఫోన్ చేయరు అంటే పోలీసు వాళ్ళు మనము రెడీ. దానికోసం ఆ కన్నది ఎంత భారమైపోతుందండి జీవితం అంటే. లేదు, మనం పెద్దవాళ్ళకి ఎప్పుడు తల వంచి ఉండాల్సిందే. వాడే ఎప్పటికైనా ప్రకాశిస్తాడు. తల్లిదండ్రులను గౌరవించిన వాడే ఒక పొండరీకుడు అయ్యాడు. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు అయ్యాడు. నిన్నగాక మొన్న మనం పండరీపురం వెళ్తే మన క్షేత్ర చరిత్ర మనం చూస్తే పుండరీకుడు ఏది తల్లిదండ్రుల సేవలో ఉండి వెనక వచ్చినటువంటి నారాయణమూర్తి కృష్ణుడు కూడా ఒక ఇటక వేసి అక్కడ కూర్చో మా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను నేను అంటే ఆయన అప్పటి నుంచి ఇప్పటికీ పాపం ఆయన నడుము నొప్పి పెట్టి నడుము మీద చేతులు వేసుకున్నాడు, అలానే నుంచున్నాడు. ఆయన అరిగిపోతున్నాడు కూడా అందరు భక్తులు తల వాల్చగా వాల్చగా. అందుకని తల్లిదండ్రులను గౌరవిస్తే పెద్దల్ని గౌరవిస్తే మనం ప్రకాశిస్తాం. ఎవరి ధర్మాన్ని భర్తని గౌరవిస్తే భార్య ప్రకాశిస్తుంది, భార్యని ఆదరిస్తే భర్త ప్రకాశిస్తాడు. పిల్లలకి ఎప్పుడు ఏది చెప్పించాలో చెప్పిస్తే తల్లిదండ్రులు గౌరవం నిలబడుతుంది. అందుకని ఇక్కడ ఈయన భక్తి యొక్క మహిమ గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేక అయితే ఉక్కిటి పూచి తీసుకొచ్చినటువంటి నీళ్లు శివుడికి మహా అభిషేకంగా నమక చమకాలకంటా గొప్పగా ఉందంట ఆయనకి. దివ్యాభిషేక అయితే అని మూడో లైన్లో ఉంటుంది. కించిది భక్షిత మాంసశేష కబలం, కొంచెం కొరికి మరీ చూసి ఏది పెట్టాడంట. మాంసశేష కబలం ఏముంటుంది? మిగిలిపోయిందంటే శేషమే కదా. మాంసశేష కబలం నవ్యోపహారాయతే, ఎవరికి? శివుడికి. నవకాయ పిండి వంటల కన్నా ఎక్కువగా ఉందంట ఆ భక్తుడు పెట్టినటువంటి ఏది నివేదన. భక్తి కిం నా కరోతి అహో ఎది భక్తావతం సాయతే. ఈ వనచరుడి మీద చూపించిన ఎది ఆ వాత్సల్యం ఉన్నదే భగవంతుడికి. ఇది ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు శివానందలహరి అనేటువంటి ఆ స్తోత్రంలో 100 స్తోత్రాలు ఇచ్చారు. అందులో దానిలో ఒక పూస, ఒక మణిపూస, ఒక మహారత్నం ఇది. అందుకని భక్తి ప్రధానం మనకి. మనం ఇక్కడికి వచ్చాము అంటే మనస్సు భగవంతుడి మీద నిలిచిందా లేదా, నీవు నీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు నిలిచిందా లేదా. లేదు, నువ్వు ఎక్కడ కూర్చో ఒక సమయం పెట్టుకో, ఆ సమయానికి భగవంతుడి గురించి కొంచెంసేపు ధ్యానం చేసుకో. మనం మానవ జన్మ కలిగినందుకు మనకి చరితార్థత అవుతుంది. అందుకని ఆయన సూరదాస్ చెప్తున్నారన్నమాట, రామ బినా కుచ్ జానతి నహి, రాముడు లేకుండా ఏ కొంచెము కూడా ఈ ప్రపంచంలో లేదు. అంతా భగవంతుడితో ప్రకాశిస్తోంది. రామ అనడానికి అర్థం ఏమిటంటే, ఏంటి రామ అంటే, రా అగ్ని బీజము మా అమృత బీజం. రామ్ 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 ఓం రామ్ ఓం రామ్, రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని అటువంటి రామనామము అది సర్వకాల సర్వావస్థలేందు ప్రతి అణువులోనూ ఏదో ఒక్క చోట గుడి ఉంటేనే ప్రకాశించడం కాదు, అంతటా ప్రకాశిస్తున్నాడు ఆయన ఆ రూపంతో. అది దర్శించే వాళ్ళ భాగ్యాన్ని బట్టి ఉంటుంది అని అందులో అంటున్నారు. జాగత్ రామ సోవత్ రామ, జాగ్రత్త అవస్థలో రామ, సోవత్ రామ పడుకుంటూ పడుకుంటూ రామ 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 అని పడుకో. స్వప్నమే దేఖాత్ భీ రామ హి రామ, స్వప్నంలో కూడా నువ్వు జాగ్రత్త అవస్థలోనూ నిద్రావస్థలో కూడా నువ్వు రాముని తలుచుకుంటే నీకు స్వప్నం కూడా రాముడితోనే ఉంటుంది. అందుకని రాముడు లేనటువంటి అసలు సమయం ఎక్కడిది? అది రాముడే సర్వత్రా అంతటా నిండి ఉన్నటువంటిది రామతత్వం ఒక్కటే. అంటే మళ్ళీ మీరు కృష్ణుడిని భిన్నం చేయకండి. ఈయన త్రేతాయుగంలో దేవుడంటే దేవుడే, మళ్ళీ ద్వాపర యుగం వచ్చేసరికి దేవుడంటే దేవుడే, అలా అని కలియుగం వచ్చేసరికి మొత్తం అందరి దేవుళ్ళు మనకే లభించారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఇక అసలు ఉన్నది అనేటువంటి ఉనికికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అన్ని దైవత్వం, అన్నిట్లో ఉన్న దైవత్వము పొందాల్సిన భాగ్యం మనకు దొరికింది. దేవతలు చాలామంది దేవుళ్ళు ఉండొచ్చు, కానీ మనం మాత్రం అటువంటి అనుభవాన్ని పొందేది మనమే. తానే, తనకే, తనకి ఆకలేస్తే తాను తీసుకుంటేనే ఆహారం కడుపు నిండుతుంది. ఎంత ప్రేమతో ఉన్నా ఇంకొకళ్ళు తింటే తన ఆకలి తీరుతుందా? తనకు ఆకలేస్తే తనే తినాలి. అలాగే తన ఆవేదన అనేది భగవంతుని యొక్క నామం ఎందుంటే ఆ ఆవేదనతో వచ్చినటువంటి భగవన్నామ అనుభూతి అనేటువంటిది తానే పొందగలుగుతాడు అని చెప్తూ సూర్యదాస్ ప్రభు చెప్తున్నారు. ఇంకా అంతర రామ బాహర్ రామ, అవి మూడు అవస్థలు. మనం ఆ మూడు అవస్థల్లోనే ఉన్నాం, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లోనే మనం ఉన్నాం. అలాగే ఇక్కడ ఇవి ఏంటి అంటే అంతర్ రామ బాహర్ రామ. నీ లోపల నేనే ఉన్నాను, నీ బయట కూడా నేనే ఉన్నాను. బయట లోపల ఇంకా ఎక్కడున్నావు అంటే అంతర్ రామ బాహర్ రామ, జహా దేఖే తహా, ఎక్కడ చూడాలన్నా కూడా అక్కడంతా నీవే ఉన్నావు. చూడండి, జిలేబీ కావాలంటే జిలేబీ కొట్టుకెళ్ళాలి, ఏమండి కొబ్బరికాయలు కొట్టుకెళ్ళాలి కొబ్బరికాయలు కావాలంటే. కానీ నీ ఆరాధ్య దైవం అనేటువంటి దైవము పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఇక్కడ ఉండి అక్కడ లేడు అని లేడు, అంతటా ప్రకాశిస్తున్నాడు. మనం అది దర్శించలేకపోతున్నామేమో, ఏదో కొన్ని చోట్ల మాత్రమే పెట్టుకుని అక్కడ తృప్తి చెందగలుగుతున్నాము. ఎందుకంటే అక్కడ అక్కడ చూడలేకపోవటం చేత మనం ఒక ఆలయానికి వెళ్ళి చూడటం, ఇంట్లో ఉంటే ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి చూడటం, లేకపోతే ఎదురుగుండా పెట్టుకుని వాడిని చూడడం. అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉంటేనే కదా నువ్వు రికగ్నైజ్ చేస్తున్నావు, గుర్తించడం ఎక్కడుంటే గుర్తిస్తున్నావు. మనం వేరే కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, వెళ్ళేసరికి మనం దేన్ని చూస్తాం? చుట్టూ వాళ్ళ రిలేషన్, వాళ్ళ బంధువులు చాలా ఫోటోలు పెట్టుకున్నారు. వాళ్ళు మనకు అవసరం ఉందా ఆ ఫోటోలతో? వాళ్ళ బంధువులు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ ఫోటోల్ని మనం పట్టించుకోవాలా? ఆ మధ్యలో కేదారేశ్వర స్వామి ఫోటో ఉంది అక్కడ. ఇది కేదారేశ్వరుడు యొక్క ఫోటో పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి వెంటనే బృందావన రాధాకృష్ణుల ఫోటో పెట్టుకున్నారు. అక్కడక్కడ పెట్టేసరికి వెంటనే అక్కడ వెళ్ళి ఇది భలే ఉందండి, చాలా బాగుంది, మీరు లోపల ఉన్నటువంటి ఆ స్వామి ఎట్లా ఉంటారు, ఇలా పర్వతాకారంగానే ఉంటారు అక్కడ కేదారేశ్వరుడు, బా భలే బాగుందండి అంటాం. అందరినీ బాగుందంటామా? ఆ బాగుండేటువంటి వాళ్ళందరూ ఆ బంధుప్రీతి కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇన్ని దేహాల్లోనూ ఆడేటువంటి ఆ భగవంతుడు బాగున్నాడు అనేది ప్రతి ఒక్కడు ఒప్పుకొని తీరాలి. అందుకని మనం గుర్తించేది రూపనామాలకి అలవాటు పడ్డాము, కానీ వాడు రూపనామాలు మన కోసం తెచ్చుకున్నాడు భగవంతుడు కూడా. భగవంతుడు అన్ని రూపాలు వాడివే, అన్నీ తానే అయి ఉన్నాడు, తాను తప్ప ఇంకొకటి లేదు. దానికి వాస్తవానికి చూడండి, మనం అనుకుంటున్నాము ఈ దేహం అనేది అటువంటి భగవంతుని గుర్తించడానికి, ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని ఆచరించడం కోసం వచ్చినటువంటిది జీవితం అని. మానవేతరమైనటువంటి జీవులన్నీ ఆటిగా ఆకలేస్తున్నాయి, అవి పిల్లలకు అంటున్నాయి, వాటికి కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఆ టైంకు మాత్రమే వెతుక్కుంటాయి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా సరిపోవాలని సంపాదించి ఏది దాచి దాచి పెడుతున్నాడు. అది మిగిలితే ఉన్నట్టు, లేకపోతే ఖర్చు అయిపోయినాడు. ఎవడో మధ్యలో కర్ణుడు లాంటి వాళ్ళు ఒకరు వస్తాడు, వచ్చిన తర్వాత ఇదంతా వేస్ట్, ఎందుకు ఒక్కసారి మీకు తెలుసా, కర్ణుడు అంటే నీకు ఎందుకు ఇష్టం బావా అని అడిగారట ధర్మరాజు వారు. ఎవరిని? కృష్ణుణ్ణి. కర్ణుడు అంటే, ఎందుకంటే కర్ణుడు అదర్ పార్టీలో ఉన్నాడు కదా, దుర్యోధన పార్టీలో ఉన్నాడు. కానీ ఎప్పుడు కర్ణుడిని ఒక విధంగా చాలా బాగా తలుస్తుండేవట, బావా నువ్వు ఇటు ఉన్నావు కానీ కర్ణుడు అంటే నీకు చాలా ఇష్టం బావా అన్నట్ట ధర్మరాజు. అంటే నువ్వు సమయం వస్తుందిలే నీకే తెలుస్తుంది అని చెప్పి సమయం చూసి వెంటనే చెప్పరు మహాత్ములు, ఒక సమయాన్ని చూసి ఉపయోగించుకుంటారు మనీ మహాత్ములు గురువులు. అయితే సమయం చూసిన తర్వాత ధర్మరాజు గారిని పిలిచి అన్నంటే ఒక కొండ బంగారం అయితే పెట్టి ఆ కొండ బంగారాన్ని ధర్మరాజు గారికి ఇచ్చి, ఏమయ్యా నీకు ఈ కొండ అప్పు చెప్తున్నాను, ఇదంతా బంగారమే, నువ్వు ఇప్పుడు సూర్యోదయం అవుతోంది, ఇప్పుడు సూర్యాస్తమయం అయ్యే లోపల నువ్వు ఈ బంగారం అంతా నువ్వు అందరికీ పంచిపెట్టాలయ్యా, నాకు సూర్యాస్తమయం అయ్యే లోపల నువ్వు అందరికీ పంచిపెట్టి అయిపోయింది అని రావాలి నా దగ్గరికి. ఇది పరీక్ష పెట్టాడు కృష్ణుడు. పరీక్ష పెడితే ధర్మరాజు గారు ఎంతమందికో తోడు పోస్తున్నాడు, ఏది పారలతోనూ తవ్వి పోస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. ఇవ్వడంలో సూర్యాస్తమయం అయిపోయింది. ఈయనకి శ్రమ ఒకటే మిగిలింది తప్ప ఈ కొండ పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎవరికి. ధర్మరాజు గారు అన్నాడు, నువ్వు ఇవ్వలేకపోయావు కదా, నీ వల్ల కాల వాడు కూర్చో అని చెప్పి మళ్ళీ ఒక అదే కొండని మళ్ళా సృష్టించి కర్ణుని పిలిచి, కర్ణ ఓ సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం లోపల నువ్వు ఇదిగో ఈ కొండని నువ్వు అందరికీ దానం చేసి నాకు చూపించాలి అన్నట్ట. కర్ణుడు అన్నట్ట, బావా సూర్యాస్తమయం దాకా ఎందుకు, ఇప్పుడే నువ్వు చూస్తుండగానే చేస్తాను చూడండి, కొండంతా మొత్తం ఒకరికి ఇచ్చేశాడంట. అంటే కర్ణుడి త్యాగం ఎలాంటిది అంటే ఎముక లేదు ఆయనకి, ఇచ్చేయటమే, గివ్ ఇవ్వడమే, అది ఆయనకి అదే మంచి స్వభావం. ఆయన ఇంకోటి కూడా చెప్పారు కర్ణుడు ఎటువంటి వాడంటే, కర్ణుడు మొహం కడుక్కుంటున్నట్ట, మొహం కడుక్కుంటుంటే ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నా కూతురు పెళ్ళి కాబోతోంది, ఏమయ్యా ఏదైనా ధర్మం చేయండి అన్నట్ట. అంటే వెంటనే ఈ మొహం కడుక్కుంటున్నటువంటి వాడు ఈ చేతిలో పందెం పుల్ల ఉండబట్టి, అది పుల్లలతో తోముకునేవాళ్ళు కదా, వెంటనే తన దగ్గర ఒక బంగారం చెంబు ఉంది, ఆ చెంబుని ఎడం చేత్తో ఇచ్చాడట, ఎడం చేత్తోనే ఇచ్చేశాడట. ఇచ్చేస్తే బ్రాహ్మడు తీసుకుని అన్నట్ట, ఏమయ్యా ఇచ్చేది ఇంత విలువైంది ఇస్తున్నావు కదా, ఇచ్చేది ఏదో కుడి చేత్తో ఇవ్వచ్చు కదా, ఎడం చేత్తో ఎందుకు ఇచ్చావు అన్నట్టు ఆ బ్రాహ్మడు. అంటే కర్ణుడు అన్నాడట, అయ్యా మాయ ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలీదు, నేను మొహం కడుక్కుంటున్నాను, ఇది ఎంగిలి చెయ్యి, ఇవంతా చెయ్యి కడుక్కొని అంతా చేసుకుని వచ్చేసరికి టైం పడుతుంది, నువ్వు అడగడమే అది నా దృష్టము, కాబట్టి ఉన్నది అన్నది నేనెందుకు దాచుకోవటం, అందుకని ఇది ఈ చేతి నుంచి చెయ్యి మారే లోపల ఏం మారిపోతుందో అందుకని ఎడని చేత ఇవ్వడం. అంటే అక్కడ ధర్మం కూడా, అంటే త్యాగానికి చూడండి, అక్కడ ఏదో ఒకటో రెండో ఇస్తే మనం కుడి చేత్తో ఇవ్వాలి, మనం ఇవ్వక ఇవ్వక ఇస్తాం కదా, అందుకని ఇవ్వక ఇవ్వక ఇచ్చింది. అందుకని మనం ఆలోచించి మరీ గీసి గీసి కుడి చేత్తోనే ఇవ్వాలి, అది ధర్మం అక్కడ. కానీ ఆయనకి అసలు ఉన్నదంటూ ఏం లేదు, అన్నీ ఇచ్చేయడమే ఆయన ఆయన యొక్క స్వభావం. ఆయనకి దేంతో ఇచ్చినా ఎడుపక్కనిచ్చినా ఆయన స్వభావమే అటువంటిది. అలాగా మనం కూడా, మన వేదం కూడా చెప్పబడింది, త్యాగే నైకేనా అమృతత్వ మానసు. అందుకని ఇక్కడ ఈ గురువులు మనకి ఎలా చెప్తున్నారంటే, నీదంటూ కాదు, ఇది భగవంతునిదే. భగవంతుడు ఇస్తే మనం అనుభవిస్తున్నాము. ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, దీనంతకీ సృష్టికి కర్త ఎవరు, ఎవరితో ఇదంతా కూడా సృష్టింపబడింది, ఎవరి చేత ప్రకాశింపబడుతోంది, ఎవరిలో లయించిపోతోంది, ఇది మనం గుర్తించి ఆ ఎవడై ఉన్నాడు అని మనం ఇన్ని రూపాయలు పెట్టుకున్నాడు. అంటే కొంతమంది మనని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మీ ధర్మంలో ఎంతమంది దేవుళ్ళు అండి, మాకు ఒకళ్ళే దేవుళ్ళు అంటారు. అంటే అసలు ఆ దైవత్వంలో ఉన్న అసలు విలువను వాళ్ళు గుర్తిస్తే కదా. మా దేవుడు అలా చెప్పలేదండి, అంతమందిలోనే కాదు అంతటా ఉన్నానని చూపించడం కోసం మచ్చు తునకగా కొంతమందిని చూపించాడు అక్కడ. అంతేకాదు తినేటప్పుడు కడుపు నిండడానికి ఏం తింటే మాత్రం కడుపు నిండదు, ఆలోచించండి. మనందరం చాలా రుచులతో కూడి ఉన్నాం. అన్న ఒక్కడే తినేవాడు ఉంటాడు ఎవరైనా? అన్నానికి పచ్చడి అంటాడు, రోజు పచ్చడి తినగలుగుతాడా? కూర అంటాడు, కూరతో సరిపెడతాడా? పప్పు అంటాడు, పప్పుతో సరిపెడతాడా? వేపుడు అంటాడు, వేపుడుతో సరిపెడతాడా? పులుసు అంటాడు, పులుసుతో సరిపోతాడా? ఇప్పుడు ఎవరైనా గొప్పగా భోజనం పెట్టారని చెప్పాలంటే ఒకటా రెండండి ఎన్ని వేసి పెట్టారండి వాళ్ళు? పోనీ ఆకలి ఏమైనా పెరిగిందండి వీడికి? ఏమైనా రోజు కన్నా ఎక్కువ ఏమైనా తిన్నాడా? పోనీ అన్ని వెరైటీస్ ఉంటే 4 కూరలు 4 పచ్చళ్ళు 4 హాట్లు 4 స్వీట్లు పెట్టారని గొప్పగా చెప్పుకుంటారు. నువ్వెన్ని తిన్నావయ్యా? నువ్వెంత తినగలిగావు? ఎందుకంటే వేస్ట్ చేశాము అంటే దేవుడు ఒప్పుకోడు అక్కడ. దేవుడు ఒప్పుకోడు వేస్ట్ చేయాలని. మా గురుదేవులు అసలు ఒప్పుకునేవారు. ఒకవేళ పచ్చడి మిగిల్చినా కూడా ఏ ఏంటది నోట్లో పెట్టు అనేవారు. అంటే తినేయడం ఇంకంతే. చెప్పిన తర్వాత ఇంకా మహాత్ముల దృష్టిలో పడిన తర్వాత మనం అక్కడ ఎలా సంచరించాలో, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలో. ఎందుకంటే ఎవరో ఎక్కువని పెట్టట్లా మనకి ఆదరించి పెడుతున్నారు. కాకపోతే ఇప్పుడు భోజనాలు కూడా అలాగే ఉన్నాయనుకోండి, ఎక్కువై అంటే వారు బాగా పెట్టారు అని చెప్పుకోవాలి. ఎవరో మనల్ని మెచ్చుకుంటే పులితోలు కలిపి కప్పినంత మాత్రం చేత పుల్లు అయిపోతుందా? నక్క అనుకుందంట, పులితోలు కప్పుకుంటే నేను పుల్లు అవుతానని. అవ్వగలిగిందా నక్క? అవ్వదు. అలాగే మనం కూడా ఎచ్చులకు పోవడం ఎందుకు? మనకున్న దానిలో మహానుభావులైనటువంటి భగవద్భక్తుల యొక్క భక్తులు భక్త విజయం చదవండి, భక్తులందరూ కూడా తమకున్న దానిలో లేదు అనకుండా వారు త్యాగం చేశారు. వారికున్న దానిలో లేదు అనకుండా అందరికీ త్యాగం చేసి భోజనం పెట్టారు. అలా పెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి, మన భారతావంలో మనకి అలాగా పెట్టినటువంటి వాళ్ళు. అందుకని మనం కూడా భగవంతుడి గుణగణాలు ఏవైతే ఉన్నాయో మనకి భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా మే భక్త అంటూ ఉంటాడు ఆయన. మీరు భక్తి యోగం చదివితే యో మద్భక్త సమే ప్రియ అంటూ ఉంటాడు ప్రతి శ్లోకానికి. అందుకని 12వ శ్లోకం దగ్గర నుంచి మొదలుకొని మీరు వెనక్కి వెళితే అన్నీ కూడా భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానాం, సర్వభూతములందు ద్వేషం లేకుండా ఉండేటువంటి వాడు. వన్ ఎలిమెంట్ మనకి లేదా ఉంది? మనం అందరం ద్వేషం లేకుండా ఉన్నామా? ఎవరన్నా లోకాభిరామాయణం చెప్తే చాలు, రెండు చెవులు చాలు అక్కడ, ఏది చెవులు రిక్కించుకుని వింటో, నుంచున్న వాళ్ళు నుంచునే వినేస్తాం మనం. ఎంతమంది మనని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయండి అవి, ఎవరో ఎవరో చెప్పే మాటలన్నీ. అవి మనకు అవసరమా? ముందర విచారణ మనకు ఉండాలి, మనని మనం బాగు చేసుకోవాలి. ఏది ఇంకొకరు చెప్పేటువంటి విషయం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? భగవంతుడి గురించి చెప్తారు, తప్పకుండా వినాలి. భగవత్ సేవ గురించి చెప్తారు, తప్పకుండా మనం చేసుకోవాలి. మనం సేవ కావాలి కాబట్టి మనం వినాలి, సేవకి మనం ఉపయోగపడాలి. నిన్నో మొన్న ఒక అమ్మగారు ఎందుకు వచ్చి, చాలా భక్తిగా ఉంటారండి కొంతమంది, కానీ ఏ సేవకి ముందుకు రారండి ఈ దేశంలోనే, ఎవరు సేవకి రారండి. కానీ కొంతమంది ఉంటారండి, ఈ దేవుళ్ళు ఇవన్నీ నాకు నచ్చవు, కానీ ఎక్కడ సేవ ఉంటే అక్కడ సేవకి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది, ఇంకొకరి సహాయపడితే చాలు అనిపిస్తుంది, అందుకని నాకు అదే ఇష్టం అంటారండి. ఇప్పుడు ఎవరు దీంట్లో మంచి వాళ్ళని, మీరే చెప్తున్నారు కదండి, ఆమె చెప్పిన మాటలోనే ఉన్నది. ఏమండి చెడు మంచి అనేది మీరే చెప్తున్నారు. ఆ చేసిన వాళ్ళేమో భగవంతుడు చెప్పిన దాన్ని చేస్తున్నారు. ఈ భగవంతుడు అంటే మొక్కే వాళ్ళు ఏంటంటే కేవలం స్మరణ మాత్ర సంతుష్ట ఆయన, వాళ్ళు స్మరణ చేసి సంతృప్తి పడిపోతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, అయిన దానికి కాని దానికి ఎట్టి చాకిళ్ళు చేయటం మానేమా? మన అందరి మాదిరి ఇంట్లో సేవలు చేయటం లేదా? ఇల్లు తుడుచుకుంటున్నాం, వాళ్ళు తుడుచుకుంటున్నాం, మరి ఎన్ని శుభ్రపరచుకోవట్లేదు, ఇద్దరూ చేసే పని ఒకటే కదా. కానీ భగవంతుని సేవగా మనం చేయాలి అంటే ఇద్దరూ కూడా రెండూ పంచుకోవాలి. ఓన్లీ చెక్క భజనలు మాత్రమే చేసి మనం మాత్రము ఎవరి తలలో తీసి మోసాలు చేస్తూ ఉంటే మాత్రం పైవాడు చూస్తూనే ఉంటాడు, దాన్ని పాపానికి కేటగిరికి వెళ్ళిపోతుంది. అందుకని మంచి మనసు కలిగి ఉండాలి అక్కడ. అందుకుని అద్వేష్ట సర్వభూతానా, ఇది మనం చెప్పుకున్న మాట కాదండి, భగవద్గీత అంతా జగద్గురుదేవులైనటువంటి గీతాచార్యుని ముఖస్థుగా ప్రవహించింది. అందుకని స్వామి చెప్తున్నారు ఏమని, భక్తుల లక్షణాలు ఎలా ఉండాలి, సర్వభూతానాం అద్వేష్ట, సర్వభూతములందు ద్వేషం లేకుండా ఉండాలి. మైత్రః, మీరందరూ చూడండి సొంత బంధువులందరినీ వదిలిపెట్టేశారు ఇండియాలో, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ చేస్తున్నది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను అందరినీ, ఎందుకంటే మిత్రత్వం అంటే ఫ్రెండ్స్ అంటున్నారు. ఎంతలాగా ఉన్నారు ఫ్రెండ్స్ అంటే, ఒక కార్యక్రమం మొదలు పెడితే ఏం కష్టం అక్కర్లేదమ్మా, ఎందుకు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ చేసి చెప్తే చాలు అందరూ తలకోటి సర్ది పెట్టేస్తారమ్మా, మీరు రేపు రొద్దురొచ్చి మా ఇంట్లో పూజ చేయించేయచ్చు, రేపు రొద్దురొచ్చి మాకు మీరు సత్సంగం చేసేయచ్చు, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు అని చెప్పడంలో మైత్రః. స్వామివారు రెండో గుణమే చెప్పారు ఇక్కడ, సర్వభూతానాం అద్వేష్ట సర్వభూతానాం మైత్రః సర్వభూతానాం కరుణః. ఈ మిత్రత్వం అనేటువంటిది ఇంతవరకే మనకు లేదు. మనకి కాంతినిచ్చే సూర్యుడి దగ్గర కూడా మొదటి వాక్యము మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష, హిరణ్య గర్భ, మరీచాదిత్య, సవిత్రార్క, భాస్కరేభ్యో నమః, ద్వాదశాదిత్యుల దగ్గర వారి నామధేయాల్లో మిత్ర అనేటువంటిది మొదటే ఉన్నది. అంటే ఆ విధంగా భగవంతుడు ఒక మిత్రత్వాన్ని, వారికి ఇష్టమైనటువంటి ఒక గుణాన్ని అందరిలో నింపుతున్నాడంటే అది మీ గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. మైత్ర కరుణ ఏవచ, కరుణ ఉన్నదా? మనకి కరుణ ఉంటే మనం ఏదైనా చేయగలిగితే చేయగలిగి ఉండాలి, లేకపోతే తన మానానికి తను పోవాలి. ఏ ఇంకో ఇల్లు దొరకలేదా నీకు, నా ఇంటికి రావాలా నువ్వు అడుక్కోవటానికి అన్నాడు అనుకోండి, అది అప్రస్తుతం, అది దానికి అవసరంలా. మనం ఇవ్వకపోగా దానికి ఉపయోగపడకపోగా మనం కర్మను తెచ్చుకుంటున్నాం. ఇదే కర్మ అంటే, నీ నోటితోనూ నీ మనసుతో చేసేవే కర్మలు అన్నాడు కానీ కర్మయోగంలో చేసి చేతులతో చేసే పనులు కర్మ అనలేదు. నీ మనసు దానికి ఏకాగ్రత చెందితే ఈర్ష, అసూయత, అసహనం, ఓర్వలేనితనం ఇవన్నీ ఉంటేనే నీకు కర్మగా పరిగణింపబడతావు. మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార, ఏది మమకారం లేనివాడు, అహంకార రహితుడైనటువంటి వాడు. ఇలా మొత్తం ఆ 12వ శ్లోకం దగ్గర నుంచి చివరి 20వ శ్లోకం వరకు కూడా ఏది భగవంతుడు తనకి ఇష్టమైనటువంటి గుణాలు ఏవో అందులో తెలియచేశాడు. ఆ గుణాలలో మనం ఏ ఒక్కటి మనం ఆచరించగలిగినా భగవంతుడికి ప్రీతిపాత్రులం అవుతాము. మనం అనుకుంటున్నాం మేము ఫలానా దేవుడు భక్తులం అనుకుంటున్నాం, మనం అనుకున్న లాభల్లా భగవంతుడు అనాలి మావాడే. ఏమంటే ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసర్ గారు మన్ని నాకు బాగా తెలుసండి వాడు, నాకు తెలియకపోవడం ఏంటి అన్నాడు అనుకోను కలెక్టర్. అక్కడ ఎంత గౌరవం వస్తుంది అక్కడ. అలాంటిది ఇక్కడ భగవంతుడి చేత మనం నావాడు అనిపించుకోవాలి, అటువంటి స్థితికి మనం రావాలి, అటువంటి గుణాలని మనం అలవర్చుకోవాలి. అందరి ఎడల మనం ఏది ఒకరంటే గౌరవ భావన, మానవునికి మానవునికి మధ్య భేదబుద్ధి నశించి సర్వజీవులు సమభావముతోనూ ప్రేమ దృష్టితోనూ మెలగుదురుగాక. లోకములన్నీ శాంతి సౌఖ్యములతో వర్ధిల్లునుగాక. మహాత్ములు మనకి ఇచ్చినటువంటి ప్రార్థన అది. అటువంటి ప్రార్థనను మనం అలవరుచుకున్నప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళినా మంచే కనిపిస్తుంది. చెడు చూడమని ఎవరు చెప్పారు? ఎందుకంటే చెడు చూడమని ఎవరు చెప్పలా, మంచిని చూడు. వెతికైనా మంచిని ప్రపంచంలో వెతికి మనకు కావలసింది తెచ్చుకుంటున్నాం మన ఇంటికి. అలాగే అందరిలో ఉన్న మంచిని మనం చూరగొనాలి, మన మంచిని అందరికీ పంచిపెట్టాలి. ఇవి భగవంతుడు మనకి అటువంటి మంచిలో ఊరిపోయాడండి ఎవరో ఆంజనేయస్వామి గారు. అటువంటి మంచి అని రాముడికి ఏది ఇష్టమో అది తనకిష్టం. రాముడికి ఇష్టం లేనిది ఆ దరిదాపులకు కాదు, ఆలోచనలో కూడా రాలా. అందుకనే ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళాడు, అమ్మని దర్శించాడు. దర్శించేసి ఊరుకున్నాడా, వచ్చేసాడా, నేను అమ్మను చూసి మాట్లాడి వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది? అసలు ఈ రాక్షసుల యొక్క ఏది వాళ్ళ బలాబలాలు ఎటువంటివో తెలుసుకుని వెళితే ఇంకా రామచంద్ర ప్రభువుతో చెప్పగలిగిన వాడిని అవుతానని చెప్పి ఎలాగా రావణాసుడి దగ్గరికి వెళ్ళాలి. అది బుద్ధిమంతుడండి, బుద్ధిమతాం వరిష్టం. ఎవరు? ఆంజనేయ స్వామి వారు. అందుకని ఆయన ఏం చేశాడు, రావణాసుడికి కోపం తెప్పించేట్టుగా మొదలుపెట్టాడు. అశోకవనంలో, అశోకవనం అంటే రావణాసుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక బగీచా తోట. అందులో అమ్మ ఉన్నటువంటి ఏది ఆ చెట్టు తప్ప మొత్తం అన్నిటిని ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. ఏదో వచ్చింది, కోత వచ్చింది, కోత ఏదో చేస్తోంది అనుకున్నారు. అక్కడి నుంచి సైనికులు మెల్లమెల్లగా మంత్రిపుత్రులు అందరూ వచ్చారు. తర్వాత తన కొడుకుల్ని పంపించడం మొదలుపెట్టాడు. ఆ కొడుకులు కూడా అయిపోయింది. కొడుకులు కూడా అయిపోయిన తర్వాత వెళ్ళినటువంటి వాడు అక్షయ్ కుమార్ కూడా చనిపోయాడు. చనిపోయేసరికి అప్పుడు రావణాసురుడు నేను వెళ్తాను అని కూర్చున్నాడు. వెంటనే అక్కడ ఎవరు, ఇంద్రజిత్ బయలుదేరాడు. మీరెందుకండి ఈ పనికి నాన్నగారు, నేను వెళ్ళొస్తాను కదా అన్నాడు. ఆ ఇంద్రజిత్ ఏంటంటే అతను కూడా రావణాసురుడు ఎలా తపస్సు చేసి వరాలని పొందాడు, ఇంద్రజిత్తు కూడా తపస్సు చేసి అలాగే వరాలను పొందినటువంటి వాడు. అందుకని వచ్చి ఏం చేశాడు, ఒక మాయ యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. మాయ ఒక లెక్క ఆంజనేయ స్వామి వారికి, మాయకి మాయ జోడైంది. ఇక్కడ జోడయ్యేసరికి తప్పలా ఇంకా తను ఒకే ఒక్కసారి ఉపయోగించాల్సినటువంటి ఇది బ్రహ్మాస్త్రాన్ని మన ఆంజనేయ స్వామి వారి మీద వదిలేరు. అదొక లెక్క మన ఆంజనేయ స్వామి వారికి. కానీ అక్కడ సంకల్పం ఏంటి, ఏ విధంగా నేను రావణాసురుడి ఎదుటికెళ్ళి కాస్త ఇది మాట్లాడి రావాలనుకున్నాడు కదా. అందుకని అందులో వదిలినది బ్రహ్మాస్త్రమేమో, ఆ బ్రహ్మ అనేటువంటి వాడు మనకన్నా పెద్దవాడు కాబట్టి ఒకసారి గౌరవం ఇవ్వాలని ఒకసారి తల వంచాడు. దాంతో బ్రహ్మాస్త్రం బంధించింది ఆయన. బంధించేసరికి ఎప్పుడైతే బంధింపబడ్డాడో చుట్టూ ఉన్నటువంటి రాక్షసులందరికీ ఏమైంది, ఈయన బంధింపబడిపోయాడని. మనం కొన్ని పనులు చేస్తాం కానండి, ఆ తర్వాత చేయకూడని పనులు చాలా చేస్తాం. మనకి చాలా ఆపర్చునిటీ చాలా గొప్పది వస్తుంది. అందరికన్నా గొప్పదైనటువంటి దాన్ని మనం పొందగలం. కానీ పొందిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని నిలబెట్టుకోలేం. ఉసుక్కునెళ్ళి అది నిలబెట్టుకోవడానికి ఇంకోటి ఏదో పని చేసి ఇది వదులుకు వచ్చేస్తాం, ఇది వదులుకుని వచ్చేస్తాం, మనం అటాచ్ చేస్తుంటాం. అలాగే ఇక్కడ బ్రహ్మాస్త్రమే బంధించింది, బంధింపబడినట్టుగా ఉన్నాడు ఈయన. ఊరుకున్నారా రాక్షసులందరూ కలిసి బుర్రలేదు కదా వాళ్ళకి. అందుకని ఏం చేశారు వాళ్ళు, గబగబా వచ్చి గుడ్డలు అవి తీసుకొచ్చి రావణ ఇది ఆంజనేయ స్వామిని ముడిపెట్టారు. వాళ్ళు ఏదో కట్టేసాయి. ఎందుకంటే ఈ బ్రహ్మాస్త్రమ బంధన అనేది వాళ్ళ కంటికి కనిపించట్లే, మంత్రబలం కదా. మంత్రబలము ఇక్కడ కట్టేసింది. అది ఇంద్రజిత్తుకే తెలుస్తుంది, ఆంజనేయ స్వామికే తెలుస్తుంది, తత్వాళికి కంటికి కనిపించదు అది. అందుకని ఆయన బంధింపబడిపోయినట్టు ఉండిపోయేసరికి ఈ పాపం ఈ పామర జనం అంతా ఏం చేశారు, కట్టేసి రాజుగారి దగ్గర తీసుకెళ్దామని గుడ్డ పీలికలను తెచ్చి కట్టారు. కట్టేసరికి ఇంకో దాని చేత ఎప్పుడైతే కట్టారో బ్రహ్మాస్త్రం విడిపోతుంది. బ్రహ్మాస్త్రం అది ఏం చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తాను, ఎవరైనా మీరు మహాత్ములను ఆశ్రయిస్తే ఒకే ఒక మహాత్ముని ఆశ్రయించండి, సమర్థులైన ఒక గురుపాదాన్ని ఆశ్రయించండి. ఆశ్రయించిన వాళ్ళు అక్కడ మీరు చిన్న చూపు చూపించకూడదు. మీకు వారు ఇచ్చినటువంటి అభయం ఏమైపోతుందంటే మీరు మనసు వక్కిరించిందంటే, సందేహం ఉన్నది అంటే అక్కడ వారు ప్రసాదించిన దానికి ఉన్న బలమంతా మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే బ్రహ్మాసనం పోయింది ఇక్కడ, పోయి సరే చూద్దాం అనుకున్నా కదా, సరే కట్టుబడితే పోలా అని ఆ గుడ్డ పెళ్ళికి కట్టుబడ్డాడు. ఇప్పుడు ఈయన వాళ్ళు తీసుకెళ్ళి ఊరేగిస్తూ తీసుకెళ్ళారు, అది కూడా బాగానే ఉంది, వీధులయ్యి నేను ఊరేగలేదుగా, అందుకని అది కూడా బాగానే ఉంది అనుకున్నాడు ఆంజనేయ స్వామి. అంతా ఊరేగిన తర్వాత లోపల దాకా వెళ్ళిన తర్వాత నువ్వెవరు అని మంత్రి చేత అడిగిస్తున్నాడు. అడిగిస్తే ఏం చెప్పవేంటి అని అడుగుతున్న దానికి, అంటే నువ్వు అడిగితే నేనెందుకు చెప్తా, రాజుగారు అడగండి అడిగితే చెప్తాను. చూడండి ఆ ధైర్య సాహసాలు ఆంజనేయ స్వామి గారికి, ఎవరిని చూసుకుని వచ్చాయి ఆంజనేయ స్వామికి ఆ ధైర్య సాహసాలు ఎవరిని చూసుకుని వచ్చాయి? సుగ్రీవుడు చేయగలడా? సుగ్రీవుడు తన అన్న చేతుల్లోనే తను ఓడిపోయి ఓడిపోయి రాముని అనుగ్రహంతో కదా గెలవగలిగాడు, రాజ్యాన్ని పొందగలిగాడు. కానీ అక్కడ మంత్రే, సుగ్రీవుడి మంత్రే, మంత్రిత్వాన్ని వదులుకోవాలా? చాలామంది అనుకుంటారు ఎవరైనా మహాత్ములను ఆశ్రయిస్తే మనం ఇల్లు వాకిలు వదులుకోవాలనుకుంటారు. ఎవరు ఏమి వదులుకోవడం అవసరం, అలా వదిలిపెడితే పిరిగిదనం అనిపిస్తుంది. మా గురుదేవులు అంటుండేవారు, నువ్వు అలా ఏదో నాకు కుదరదని వదిలిపెడితే అది పిరిగిదనం అవుతుంది. సమర్థవంతంగా చేసుకోరా, ధర్మాన్ని పాలించు, ధర్మాన్ని ఆచరించు. విశ్వహిందూ పరిషత్తు కూడా అదే కదా చెప్పవచ్చు. అందుకని మన ధర్మాన్ని మనం పాలించాలి, మన ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడు వెళ్ళాడు, అక్కడ క్వశ్చన్ ప్రశ్నలు అయ్యాయి, విభీషణుడు మంచి చేయబోయాడు, చేయకపోతే నువ్వు ఇక్కడ నాకు నా వైపు మాట్లాడలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నాడు. విభీషణుడు బహిష్కరించాడు, ఉన్న ఒక్క సజ్జనుడు కూడా సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన ప్రశ్నించి చంపకూడదు కాబట్టి ఏం చేయాలంటే, తోక అంటే ఇష్టం కాబట్టి తోక కాల్చాలి అని మొదలుపెట్టాడు. కొన్ని కాల్చేవాళ్ళు డైరెక్ట్ తోక కాల్చారా, తోకకి గుడ్డ పిలికలు చుట్టేసి గుడ్డ పిలికలకి నిప్పు అంటించారు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఏమైంది, ఇది ఒక అవకాశం అయింది. వెంటనే ఆ తోకని తీసుకెళ్ళి తనుకోదానికి ఇలా ఇలా ఆడుకున్నాడు. ఆయన కావాలని చేయలే, ఆయన ఆడుకున్నాడు. వాళ్ళు ఎలాగో తగలబెడుతున్నారు కదా, ఆ తోకని ఉత్తునే పోనివ్వడం ఎందుకని తనకు ఒక మూల అక్కడ అక్కడ విభీషణుడి ఇల్లు తప్ప తత్మా అందరి ఇల్లు తగలబెట్టి మసీ చేశాడు. ఆయన మసీ చేసిన తర్వాత ఇంకంతా కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు తోకను ఆర్పుకోవాలంటే బోళ్ళంత సముద్రం ఉంది అక్కడ, అందుకని వెళ్ళి వెంటనే సముద్రంలో ఆర్పుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామికి అనుమానం వచ్చిందంట. ఇంతవరకు నేను ఆలోచించలా, ఇంత అగ్ని నా వెంటబడి ఉంది కదా, నాకెక్కడ మంట అనేది రాలేదేంటి, మంట ఎక్కడా పెట్టలా. అలా చెప్పాను కదా, మనం దీపారాధన చేయటంలోనే ఏలు ఎక్కడ తగలాడుతుందో అని, దీపారాధన చేస్తూ దేవుడి మీద ఉండదు మనసు, అగ్గి పుల్లలు అంటుకుంటుంది, అగ్గి పుల్ల మీదే ఉంటుంది మన మనసు అంతా. మరి ఇప్పుడు ఇంత ఇంత తగలబెట్టాడు ఆయన తోకతో, ఇప్పుడు నాకు ఎందుకు ఎక్కడ మంట రాలేదు. ఓ అమ్మ నా గురించి ప్రార్థించుంటుంది, సీతమ్మ తల్లి నా గురించి ప్రార్థించుంటుంది, అమ్మ దయ ఇదంతా. అదండి మనం గుర్తించాలి, మన దేవుడి దయ లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ఇలాగా, ఎందుకంటే నాకున్న దగ్గుకి దీనికి నేను ఎలా ఈ రెండు రోజులు ప్రోగ్రామ్ అనుకుంటాను, అందుకనే లేకపోతే నేను కూడా చాలీసా పాడుకునే అవకాశం ఉంది. కానీ చూడండి దాచుకున్న గొంతును కొంచెం, అందుకని ఇవన్నీ చిన్నది వస్తేనే చిన్న దెబ్బ తగిలితేనే చచ్చనరా అంటాం. కొంచెం ఎదురు దెబ్బ తగలేవండి, చస్తామా చావు, కానీ ఎక్కడ దాకా అంటాం అది, ఎదు దెబ్బ తగిలితే అది చచ్చనరా అంటాం. మనం చావం, ఎందుకు చూస్తాం ఇంత దేహం ఉండగా, కానీ ఊత పదం అది. అలాగే ఇక్కడ అంతకాలినా కూడా మా అమ్మ అనుగ్రహము అనుకున్నాడు, గుర్తించాడు అక్కడ. వెంటనే ఒకసారి మళ్ళా అమ్మని ఎలా ఉందో ఏంటో ఏంటో అంతా కాల్చాను, అది అక్కడ అమ్మని జాగ్రత్తగా ఉందో లేదో ఒకసారి చూసొద్దామని వెళ్ళి అమ్మని దర్శించి అమ్మ సెలవిప్పిస్తే వెళ్ళొస్తాను అని అమ్మ ముందరే ఇచ్చింది జ్ఞాపకంగా, తన చూడమని నీ తల నుంచి అమ్మకి ఇవ్వమని ఇచ్చిన ఉంగరము అందించాడు. అమ్మ ఇచ్చినటువంటి చూడమణిని జాగ్రత్తగా బొడ్లో దాచుకున్నాడు. అమ్మ ఇంకేమైనా నువ్వు జ్ఞాపకానికి ఇస్తావా అమ్మ అంటే ఒక చరిత్ర కూడా చెప్పింది ఆయన, ఎవరికి తెలియని కథ ఒకటి ఉంది నీకు చెప్తున్నా, అది మీ తండ్రి గారికి నాకు మాత్రమే తెలుసు. మీ తండ్రి గారు నా ఒళ్ళో పడుకునున్నారు, పడుకునున్నప్పుడు రామచంద్ర ప్రభువు సీతమ్మ ఒళ్ళో పడుకునున్నట్ట. మళ్ళీ చెప్పుకుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది కదా, జగత్పిత జగన్మాత జగన్మాత ఒడిలో జగత్పిత అయినటువంటి మన తండ్రి రామచంద్ర ప్రభు పడుకుని ఉన్నారట, విశ్రాంతి తీసుకుంటున్నారట. తీసుకున్న సమయంలో ఒక కాకాసురుడు వచ్చి అమ్మ స్తన్యాన్ని నొప్పి చేస్తున్నాడు. అక్కడ నొప్పి చేసి పొడుస్తూ ఉంటే కదిలితే ఎక్కడ రామచంద్ర ప్రభువుకి నిద్రాభంగం అవుతుందో అనని కదలకుండా నేను అట్లానే ఉన్నాను హనుమయ్య. ఉంటే వెంటనే ఆ కాకి ఊరుకోల చాలా పెద్ద పుండు చేసింది, రక్తం స్రవించి ఎది తండ్రి గారి కిందుగా రక్తం స్రవించి తండ్రి గారి కిందుగా ప్రవహించింది. దానితో రామచంద్ర ప్రభు ఒక్కసారిగా మేలుకొని రామచంద్ర ప్రభు తలుచుకుంటే ఇదొక లెక్క నన్ను రక్షించడము. వచ్చి రామచంద్ర ప్రభు మీ తండ్రి గారు చూడగానే ఒక గడ్డిపోసని మంత్రించి కాకిపోయి వదిలాడయ్యా. వదిలితే ఆ ఏది ఆ బ్రహ్మాస్త్రం వదిలాడు కాకి మీదకి. వదిలేసరికి కాకి అన్ని లోకాలు తిరిగి 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 దాని రక్షణ కాక మళ్ళా తిరిగి రాముణ్ణే శరణు పొందింది. రాముణ్ణే శరణ పొందితే అప్పుడు ఎక్కడో చోట అది తగలన్నే మాత్రం ఊరుకోదు. ఎక్కడో చోట చూపించమంటే కన్ను ఒక కన్నును తీసేసుకోమన్నది ఎవరు కాకి. ఆనాటి నుంచి ఈనాటికి కూడా కాకి ఒక కన్నే కనిపిస్తుంది, రెండో కన్ను ఉండదు. అంటే మనకి సృష్టిలో చూసినా కూడా మన ప్రభువులు గుర్తు వచ్చేట్టు చేశారండి. కాకి మన దొడ్లో ఉంటుంది రోజు. మీ దేశంలో ఉందా చూడలేదు ఎక్కడ ఉందా? ఇప్పుడు అమెరికాలో కూడా ఉన్నాయిలే చూసా. దానికి ఒక్కనే ఉంటుంది ఇలా చూస్తుంది, అది ఒక్క కన్నుతోనే చూస్తుంది అది. ఏంటి దానికి చరిత్ర? కాకాసుడికి రాముడి యొక్క బ్రహ్మాస్త్రం యొక్క ఏది బలం అది ఒక కన్నుతోనే చూస్తుంది. అలా ప్రతి అణువులో మన చరిత్రల్లో భగవంతుని యొక్క చరిత్రలో ఎన్నో కనిపిస్తుంటాయండి, అణువణువులోను పరమాణువులో. కాబట్టి అటువంటి సత్య దృష్టిని మనం అలవర్చుకోవాలి. ఆయన పెద్ద ఆయన లేచారంటే నన్ను ఆపేయమని అనుకుంటా. అందుకని ఇంకా టైం చాలా అయింది కాబట్టి మనం ఇంకా అందుకని సత్యదృష్టిని అలవర్చుకోవాలి. సత్యదృష్టి అంటే మారనటువంటిది, మనందరిలో ఒక మారనటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రకాశము దేవుళ్ళలోనే లేదు, మనలో కూడా ఉంది. ఎందుకంటే దేవుడు అందరిలో ప్రకాశిస్తూ ఉండబట్టే మనందరూ మనం మన నిత్యకృత్యాలు చేసుకోగలుగుతున్నాం. ఆ దేవుడు ఈ ఉపాధి నుంచి తప్పుకున్నప్పుడే ఇక లేదు అని మన తర్వాత కార్యక్రమం చేసుకుంటాం. కాబట్టి ఆ పోయింది ఎవడూ చూసిలేదు, ఉన్నదాన్ని ఎవరూ చూడలేదు, మహాత్ములకే కనిపిస్తున్నది. అదే మనందరిలో ప్రకాశిస్తుంది సత్యం అనేటువంటి విషయాన్ని మనందరం పంచుకోవాలి. మనందరం ఇటువంటి సత్సంగాలు పాల్గొనాలి. ఈ సత్సంగమే మనకి స్థిరమైపోయి ఉండాలి. అనిత్యమైనటువంటి శరీరాన్ని అనిత్యమైనటువంటి విషయాదుల్ని ఎక్కడికక్కడ వదిలిపెట్టాలి, మన జీవిత పరమార్థాన్ని గుర్తించాలి. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను ఉత్తర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరే ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, మీరు ఏ భగవంతుని ఆశ్రయించారో, ఏ గురుదేవుల్ని ఆశ్రయించారో, ఆ గురువుల్ని భగవంతుని మనసులో ముద్ర చేసుకుని అంతరముఖం చేసి కొద్ది నిమిషం మాత్రమే ధ్యానం చేసుకుని కార్యక్రమం ముందుకు తీసుకువెళ్దాం. 3 సార్లు గట్టిగా నాభి నుంచి అందరూ కూడా ప్రాణవాన్ని పూరించండి.